ఇది నాలుగవమైన మనువైన తామసుని యొక్క చరిత్ర. ఇక ఐదవ మనువు కథ చెబుతా విను అని మార్కండేయుడు క్రోష్టుకి అనే మహర్షికి చెప్పాడు. ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి, నేను మీకు చెబుతున్నాను. ఈ ఐదవ మనువు పేరు రైవతుడు. ఈయన చరిత్ర చాలా గొప్పది. ఈ కథ వింటే జాతక దోషాలు తొలగుతాయట. ఒక్కొక్క కథకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే కథ ఉందే గ్రహదోషాలు, అపశకున దోషాలు ఇలాంటి వాటిని తొలగిస్తాయి. మానవుడు అన్నాక ఏదో నక్షత్రంలో పుట్టక తప్పదు, ఏదో సమయంలో గ్రహదోషాలు ఉండక తప్పదు. ఏలినాటి శను, అర్ధాష్టమ శను, ఇంకో శను, లేకపోతే కుజదోషము, లేక బుధుడో బృహస్పతో సరిగ్గా చూడకపోవటము, సూర్యానుగ్రహం లేకపోవటము, ఇవి ఉంటాయిగా. ఈ దోషములను తొలగించుకోవడం కోసం పూర్వం ఈ ఘట్టాన్ని పారాయణ చేయించుకునేవారు. మా చిన్నప్పుడు కూడా మార్కండేయ పురాణాన్ని ఎందుకు పారాయణ చేయమన్నారంటే ప్రత్యేకంగా గ్రహదోషాల కోసం. పిల్లలు సక్రమంగా మాట వినకపోయినా, లేక ఆయువు తగ్గిపోతుందనుకున్నా, ఒక్కొక్కప్పుడు ఏ పూర్వజన్మ కర్మ వల్ల అనారోగ్యాలు వచ్చి ప్రాణం పోయే స్థితి వచ్చిందనుకోండి, అకాల మరణం వస్తుందనుకోండి, అప్పుడు ఈ కథ వింటే అకాల మృత్యువు తొలగిపోతుందట, మానవుడికి ఆయువు పెరుగుతుంది. అంత గొప్ప కథ అన్నమాట. పూర్వం వృతవంతుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. వృతవంతుడన్నా వృతవాక్కన్నా ఒకటే, వృతవాక్యే వృతవంతుడు అవుతుంది తెలుగులోకి వచ్చేసరికి, తత్సమంలోకి వచ్చేసరికి. వృతవంతుండను సంయమి సుతహీనత్వముననుండ. పూర్వం వృతవంతుడని పేరు కలిగిన ఒక ఋషీశ్వరుడు తల్లిదండ్రులను ఎంతో భక్తితో సేవించి వారు చెప్పినట్టే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు, గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. పూర్వం అసలు పౌరోహిత్య వృత్తిలో ఉన్న వాళ్ళకే పిల్లనిచ్చేవారు, లేదా అర్చకులకి మాత్రమే పిల్లనిచ్చేవారు, వేద పండితులకి ఇచ్చేవారు. ఏమొచ్చిందో ఈ కలియుగంలో బంగారంలాగా చదువుకున్నటువంటి పురోహితులకు అర్చకులకు పిల్లనివ్వడం మానేశారు. ఇది కలియుగంలో దౌర్భాగ్య స్థితి అండో. ఇది అసలు ఎంత పవిత్రమైన వృత్తి అండి పౌరోహిత్యం అంటే, ఎంతోమందిని రక్షించే వృత్తి అది. అందువల్ల జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే వీలున్నంత వరకు పురోహితులకి పిల్లనివ్వడానికి ప్రయత్నించండి. ఇదేదో నేను మెరమెప్పుల కోసం చెప్పట్లా, శాస్త్ర ప్రకారం చెబుతున్నాను. ఒక పురోహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం బాగా వస్తుంది. ఈ పరికమాల ఉద్యోగాల కంటే పౌరోహిత్యం చాలా గొప్పది, అత్యకత్వం ఇంకా చాలా గొప్పది. అటువంటి వాళ్ళకి వేద పండితులకి పిల్లలనివ్వండి. ఇచ్చారంటే అటువంటి వాళ్ళు విష్ణువుకి కన్యాదానం చేసిన మహాఫలితం పొందుతారు. చచ్చిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ముక్తి పొందుతారు, ఈ పిల్ల ముక్తి పొందుతుంది. వాళ్ళకి పిల్లలు ఇవ్వటల్లా, వాళ్ళని తక్కువ తీసుకుంటారు, శుభ్రమైన జీతం వస్తుంది వాళ్ళకు కూడా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, పౌరోహిత్యం చేసినప్పుడు కాసేపు పంచి కట్టుకుంటారు, 24 గంటలు వాళ్ళు ఏం పంచే కట్టుకోరు. అరే పౌరాణికులమైన మేము కూడా అమెరికా పెడితే టిప్ టాప్గా ప్యాంటు షర్టు వేసుకెళ్ళట్లేదు ఏంటి. నిన్న మొన్నటిదాకా పురాణాలు చెప్పిన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ప్యాంటు షర్టు, ఇని షర్టులు, టీ షర్టులు, కాఫీ షర్టులు వేసుకు తిరిగారు, ఏం మొహమాటం లేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నంతసేపు ఈ పంచి కట్టుకున్నారు కదా గురువుగారు, విమానంలో కూడా పంచే కట్టుకుంటారు అనుకో, ఈ పంచిలోనే కాదు ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు పంచితో పాటు ఏ కంచైనా వేసుకుంటాం. కాబట్టి హాయిగా వాళ్ళని పోషించండి. కొంచెం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, కాస్త ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా వీడు 1000 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారండి. నిజం చెప్పాలంటే మంచివాళ్ళు వాళ్ళు, వాళ్ళకి భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. ఎక్కడో ఎవడో ఒక లోపం పట్టుకుని ఇంక అందరికీ అది అంటగట్టకండి. కాబట్టి దయతో ఇది విన్నటువంటి వాళ్ళు అందరికీ ప్రచారం చేసి గురువుగారు చెప్పారనుకోండి. ఒకటి చెప్పనా, చచ్చి చెడు నెలకి 1000కి 2000కి చెత్తా చెదార పనులు చేసే ఉద్యోగం చేసేవాడికి ఏమో పిల్లనిస్తారు. వాడేమో ఆ ఉద్యోగం చేయలేడు, పోషించలేడు, చివాట్లు తింటూ ఉంటాడు. అక్కడికి వెడితే వీళ్ళు ఇతరులకు దండం పెట్టాలి. అదే చక్కని పురోహితుడో ఒక అర్చకుండా పెళ్లి చేసుకుంటే ఆ పురోహితుడితో పాటు ఈవిడికి కూడా కాళ్ళకి దండం పెడతారు, అమ్మగారు అంటారు. అక్కడేమో బొమ్మ, ఇక్కడ అమ్మ. అక్కడికి వెడితే నువ్వు దక్షిణ ఇవ్వాలి, ఇక్కడికి వస్తే నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఎంత విలువ వస్తుంది. అందువల్ల కొంచెం నేను చెప్పానని మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి, ఇది సందేశం అందించండి. పరమేశ్వర పరమేశ్వర అంటారు, నిరంతరం మహాదేవ అంటారు శివాలయం అర్చకులు. రామ కృష్ణ అని ఎంతో గౌరవంగా చూస్తారు ఆ రామాలయం అర్చకుడు. తల్లి శారదా పాహిమ అంటాడు ఈ శారదా పరమేశ్వరి అర్చకుడు. ఇలా అందరూ సమయానికి వాళ్ళ వాళ్ళ దేవతలను అర్చన చేసుకుంటారు. మీరు చూడండి ఇక్కడ ఒకసారి నేను చెబుతున్న దాంట్లో అతిశయోక్తి లేదు, మీకు తెలుస్తూనే ఉంది కదా, నా ఒక్కడ అనుభవం కాదు కదా. చక్కని గోశాల, చక్కని ఆలయములు, చక్కని వ్యవస్థ, నిరంతరం పురాణాలు జరుగుతున్నాయి. ఎవడొచ్చినా రాకపోయినా చెప్పుకుపోయాయని కూడా ఒక ఆయన పాపం ఉన్నారు. ఎంత యతీశ్వరుడు అండి ఆయన. ఒక వ్యక్తి విన్నాడా లేదా, హాయిగా నేను పరమేశ్వరికి చెబుతానని వెళ్ళిపోతున్నాడు ఆయన కూడా. ఏం నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో సప్తాహం చేస్తున్నారట, అది అయిన తర్వాత ఇంకో నవాహం చేస్తారట, ఇలా నిరంతరం జరుగుతోంది. రేపు దసరాల్లో పంచమి నాడు అవధానం పెట్టారు నాది. రేపు అక్టోబర్లో శరణ్ నవరాత్రుల్లో 5వ రోజు పంచమి నాడు గురువుగారు మీరు వచ్చి అవధానం చేయండి అన్నారు హరిగారు. అంటే ఒక అవధాన సేవ కూడా చేయిస్తున్నారు. పాప ఆయన మనస్సు ఏంటంటే తపశ్శక్తికి తన జీవితం వ్యర్థం చేయకుండా కాలక్షేపంతో అందించాలని, అంటే జీవితం పరికమాల కబుర్లతో వ్యర్థం అవడం ఎందుకు, పవిత్ర కథలతో గడపాలనే కోరికతో ఇన్ని పురాణాలు చెప్పిస్తున్నారు. ఆలయాలు, అర్చకత్వాలు, పౌరోహిత్యాలు, దానాలు, ధర్మాలు, గోశాలలు, పురాణ ప్రవచనాలు, ఇన్ని కార్యక్రమాలతో, ఇంత కార్యక్రమ వ్యవస్థతో కూడినటువంటి అవస్థ అంతా ఒక్క వ్యక్తి భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్నారు ఆయన. హీ ఈజ్ ది ఓన్లీ పర్సన్. హరిప్రసాద్ గారు నేను చాలామందిని చూశాను కాబట్టి చెప్తాను, చాలా చోట్ల ఆలయాలు చేయటం వేరు, ఇంత శ్రద్ధగా ఇంత నిష్టగా చేయడం చాలా కష్టం అన్నమాట. పైగా ఎక్కడ ప్రాంతీయ భేదం లేదు ఆయనకి, కులగత భేదం లేదు, పక్షపాతం లేదు, అందరినీ సమానంగా గౌరవించడం. ఒక్కో చోట అండి ఓ రెండు సార్లు లేక మూడోసారి మా ఊరువాడు కాదు ఆయన ఫలానా చోటు వాడు అండం. పౌరాణికులకి ప్రాంతీయం ఏంటి, వాడి మొహం ఉత్తర భారత్కి వెళ్ళినా అది నాదే, తెలంగాణం నాది, ఆంధ్రం నాది, మేము అందరికీ చెందినవాళ్ళం. ఉదార చరితానంతో వసుదైక కుటుంబకం. అజ్ఞానుడు గురువులకు కూడా ప్రాంతీయ భేదాలు పెడితే ఇక అజ్ఞానుడు ఎవడు బాగు చేయలేడు. అటువంటి రవ్వంత భేద భావం లేని ఆ పుణ్యాత్ముడి కుటుంబం ఎప్పుడూ పరంపరగా అభివృద్ధి చెందుగాక. అందువల్ల ఎందుకు చెప్తానంటే మహానుభావుడు వ్రతవంతుడు, ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఒక పురోహిత వ్యవస్థ నిలబెట్టండి అని చెప్పడానికి చెప్తున్నాను. వ్రతవంతుడు ఒక ఋషి, ఆయన పురోహితుడు, అర్చకుడు, జ్ఞాని, వేద పండితుడు, అటువంటి వాడిని ఏరి కోరి ఒక ఆవిడ వరించింది. పూర్వం అలాంటి వాళ్ళని పుణ్యాత్ములు వరించేవారు. మీరు ఎక్కడన్నా చూడండి, ఆ వృతవంతుడికి అదృష్టవశాత్తు ఉత్తమురాలైన భార్య కూడా దొరికింది. ఆ ఇద్దరు ఎంతో హాయిగా ఆనందంగా కాలక్షేపం చేశారు, సంతోషంగా బతికారు, ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు. దాంతో ఆయన ఎన్నో ఉపాసనలు చేశాడు, అనేక పారాయణలు చేశాడు. చిట్ట చివరికి ఏ జన్మకర్మమో ఆయనకు ఒక కొడుకు పుట్టాడట. సుతుడొక్కడు రేవతియను నక్షత్రముతు దినతనికి జన్మించుటయును నతడు ముదమునన్. మొత్తం మీద అతనికి పెళ్ళైన చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు. రేవతి నక్షత్రం చిట్ట చివరి పాదంలో పుట్టాడు ఆ కుర్రాడు. అలా పుట్టగానే వీళ్ళెంతో ఆనందం పడిపోయారు. ఆహా, రేవతి నక్షత్ర కనిష్టపాద సంజాతుడైన ఈ కుర్రాడు భలే ఉన్నాడు అని అనుకుని వాడికి సుశీలుడు అని పేరెట్టారు. జాతకృత్యాలు చేశారు, వాడికి చేయవలసిన కర్మకాండలు చేశారు. బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టారు, అడుగులు వేస్తే అరిసెలు పంచిపెట్టారు, పాకితే పావుకొండలు పంచిపెట్టారు. ఏం కావాలంటే అవి, ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక ఈ కుర్రాడిని చక్కగా పెంచారు. కుర్రాడు కూడా అందంగా ఎర్రగా ముద్దుగా బొద్దుగా పెరిగాడు. ఉపనయనం కూడా అయ్యింది, పెళ్ళి కూడా చేశారు. అప్పటిదాకా బాగానే ఉన్న వీడు పెళ్ళయిన దగ్గర నుంచి దుర్వ్యసనాల పాలైపోయాడు. కర్మ ఒక్కొక్కడ కర్మది అరుదుగా అప్పుడప్పుడు కొంతమంది యోగ వల్ల వాడికి వ్యసనాలు వచ్చాయి. ముందు మద్యం అలవాటయ్యింది, తెగ తాగేయడం మొదలెట్టాడు. ఈ తాగుడు మైకుల్లో ఊరవతల ఒక దౌర్భాగ్యురాలు, ఒక కిరాతక స్త్రీ కనపడింది. అది ఒక బోయ స్త్రీ. బంగారం లాంటి భార్య ఇంట్లో ఉండగా, సౌందర్యవతి అయిన భార్య నవయౌవనవతి ఇంట్లో ఉండగా, మద్యపానలోలుడై ఒక తొత్తుని, తొత్తు అనే శబ్దం వరకు అడవుల్లో పచ్చి మాంసం తినే కిరాతక స్త్రీ, అటువంటి స్త్రీని వరించాడు. ఆ కిరాతక స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వు నల్లగా ఉన్నావు, నాకు నలుపు అంటే ఇష్టం అన్నట్ట. అదేంటయ్యా ఎర్రగా బంగారం లాంటి ఆవిడ మీ ఇంట్లో ఉంది కదా అంటే, ఏమో బోడి ఎరుపు, అది పాలిపోయిన ఎరుపు, చిచ్చిచ్చిచ్చి రోగిష్టి ఎరుపు అన్నట్ట. కొంతమంది దురదృష్టజీవులు ఎలా ఉంటారంటే, సహజంగా ఎవడన్నా ఎంత నల్లగా ఉన్న దౌర్భాగ్యుడైన వాడి శరీరం ఏమో దునపోతు శరీరంలాగా గౌడిగే చర్మంలో ఉన్నప్పటికీ తెల్లగా లేదు అమ్మాయి అంటాడు. వీడు తెల్లగా ఉన్న భార్య వద్దు నల్లగా ఉన్నది కావాలన్నట్టు దాని వెంటబడ్డాడు. నీ భార్య చంద్రబింబం లాంటి ముఖంతో ఉందంటే నాకెందుకు చంద్రబింబం, నీ గుంటల లాంటి ముఖం నాకు ఇష్టం అన్నట్ట. ఎంత ముక్కు ఉండేది ఆవిడికి, పొడుండొక్కులాగా. ఆ ముక్కు పొడుగుడొక్కైనా ఆ ముక్కే ఇష్టం అన్నాడు. ఆ జుంజురు వారినటువంటి జుట్టు, గరుకుగా ఉండే ఏతాకుల్లో ఉండే ముళ్ళపంది ముళ్ళల్లో ఉండే జుట్టు ఇష్టపడ్డాట, వెంటబడ్డాడు. పాపం మొదట్లో అది వద్దంది, పవిత్ర వంశంలో పుట్టావు నా వెంటబడితే భ్రష్టుడు అవుతావంటే చచ్చచ్చే నాకు ఇదే కావాలన్నట్ట. అయితే ఓ పని చేయాలి, నీ పెళ్ళాన్ని తన్ని, ఆ డబ్బంతా పడిపోతే నాకు ఇస్తావా అంది. భార్యని తన్ని డబ్బిమ్మంటే వీడు వదిలేస్తాడేమో అని ఆవిడ అనుకుంటే, వీడి నిజంగానే భార్యను చితక్కొట్టి ఆవిడ బంగారు నగలు ఆవిడ ఆస్తంతా పట్టుకొచ్చి దీని దగ్గర పోసాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలా, తిట్టాడు, కొట్టాడు, శుభ్రంగా ఆస్తి అంతా పట్టుకొచ్చి దాని మొహాన పోశాడు, దాంతో తిరగడం మొదలెట్టాడు. అదేం కర్మయోగము కానీ ఈ దౌర్భాగ్యుడు ఆ పని చేయగానే ఆ మునీంద్రుండు దీర్ఘరోగాభిభూతుడయ్యే తత్సతి కుష్ఠరోగార్తయ్యే. పాప ఈ ముని, ఈ వృతవంతుడు ఈ కొడుకు ఈ పని చేసిన వెంటనే ఏదో మానసిక రోగం పొందాడు, దీర్ఘరోగం పట్టుకుంది, దగ్గు మొదలైన ఆయాసపు రోగాలు పట్టుకున్నాయి. ఇక వాడి తల్లి కుష్ఠరోగం పొందింది. ఒకేసారి తల్లిదండ్రులిద్దరికీ రోగం వచ్చింది. రోగం వచ్చినా వీడు పట్టించుకోలేదు. భార్య ఏడుస్తుంటే పుట్టింటికి పొమ్మన్నాడు. ఇదిగో ఈ నీచ స్త్రీతో వెళ్ళిపోయాడు. చివరికి భార్య గుండెలు బాదుకుని ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి మొగుడు ఇతడు నన్ను విడిచిపెట్టి నాస్తి అంతా పట్టుకెళ్ళి ఒక నీచ స్త్రీకి ధార పోసాడు, తాగుబోతయ్యాడు, ఇటువంటి మొగుడితో నేను బ్రతకలేనని ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. కొడుక నీచుడయ్యాడు, కోడల ఆత్మహత్య చేసుకుంది, ఆస్తి మొత్తం నాశనం అయిపోయింది. దాంతో ఇద్దరు మనోవ్యాధి పెట్టుకున్నారు. ఇతనికి అసలే రోగం వచ్చింది, అతని భార్య కుష్ఠరోగం వచ్చింది, ఇప్పుడు మనోవ్యాధి కూడా వచ్చింది. మనోవ్యాధికి మందు ఉండదు, మానసిక రోగానికి మందు ఏమిటి, శారీరక రోగాలకు మందులు ఉంటాయి. కానీ దాంతో గిలగిల్లాడిపోయాడు ఆయన. అప్పుడు ఆయన మనస్సులో అనుకున్నట్ట, పుత్రుడు పుట్టమి మేలు కుపుత్రుడు జన్మించు కంటే పురుషునకును దుష్పుత్రుడు దహించు నిజ చారిత్రాగ్నిని తండ్రి మనము రేయును పగలు. పిల్లలు లేకపోతే లేరని ఏడుస్తాం, కానీ ఇలాంటి దౌర్భాగ్యుడైన కుమారుడు పుట్టడం కంటే అసలు పిల్లలు లేకపోవడమే మంచిది. ఈ కుపుత్రుడు, ఈ నీచపుత్రుడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ వ్యసనముల మీద ఆసక్తి కలిగిన వాడు పుట్టని క్రితం మేము ఎంతో సుఖంగా ఉన్నాం, వీడు పుట్టాడు మమ్మల్ని కిట్టేలా చేస్తున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యుడు ఎదుగు పుట్టాడు అదే చరిత్ర అని అగ్నిని పాడు చేస్తున్నాడు, మా వంశం పాడు చేస్తున్నాడు, ఆస్తి తగలబెట్టాడు. ఆస్తి, ఆరోగ్యం, కీర్తి మొత్తం అంతా నాస్తి. వీడు పుట్టాక మాకు తగిన శాస్తి అయ్యింది. స్వర్గంలో ఉన్న పితృదేవతలు వీడి వల్ల నరకానికి తిరిగి వచ్చేస్తున్నారట. ఇంట్లో ఒక దౌర్భాగ్యుడు పుడితే, వంశం పాడు చేస్తే స్వర్గంలో ఉన్న 7 తరాల వాళ్ళు మళ్ళీ నరకంలో పడతారట. అందుకే వంశంలో ఒక దౌర్భాగ్యుడు పుట్టకూడదని కోరడానికి గల కారణం అదే. ఒక దౌర్భాగ్యుడు వంశంలో పుడితే ఎక్కడో 7 తరాల క్రితం స్వర్గంలో ఉన్న పుణ్యాత్ములు కూడా వీడి వల్ల స్వర్గం విడిచిపెట్టి నరకంలో పుడతారు. అంత నీచుడు పుడితే ఏదో చిన్న చిత్తగా పర్వాలేదు, కానీ నీచాతి నీచులు ఇక దుర్వ్యసనముల పరాయణులు అయిపోయినటువంటి వాళ్ళు మహాత్ముల్ని కూడా స్వర్గం నుంచి నరకంలో పారేస్తారు. సరే, చేసిన పాపానికి వాడు ఎలాగో నరకానికి పోతాడు, వాడితో పాటు మా పితృదేవతలంతా తిరిగి నరకంలోకి వచ్చేస్తున్నారు. నేను నా పైన 6 తరాల వాళ్ళు ఎంతమంది వీడి వల్ల భ్రష్టులం అవుతున్నాం. ఇటువంటి దుస్సుతుణ్ణి భరించడం చాలా కష్టం. ఎలా పుట్టాడో ఈ నీచుడు? మేము కూడా మంచివాళ్ళమే, మేము యజ్ఞాలు చేసిన వాళ్ళమే, మేము ఎప్పుడు దీపారాధనలు చేసిన వాళ్ళమే, అర్చనలు చేసిన వాళ్ళమే, ఉత్తములమే. ఈ ఉత్తమ వంశంలో ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడో? అప్పుడప్పుట్ట గొప్ప గొప్ప వంశంలో ఒక దౌర్భాగ్యుడు పుడతాడట. ఆ దౌర్భాగ్యత్వం మాకెందుకు వచ్చిందని ఏడ్చాడు ఆయన. ఏం చేయాలో తెలియక మానసిక బాధ పొందుతూ ఎప్పుడూ కూడా తన కోసం, స్వార్థం కోసం యజ్ఞాలు చేయటం ఆయనకి ఇష్టం లేదు. లేకపోతే ఆయన యజ్ఞం చేస్తే ఈ కొడుకు మారేవాడే, తపశ్శక్తి కలిగిన వాడు, ఋతవాక్కు సామాన్యుడు కాదండోయ్. ఆయన పేరు ఋతవాక్కు, అంటే రుజువైన వేద సంబంధమైన వాక్కు కలిగిన వాడు. ఆయన ఆ అంటే ఊ అంటే గ్రహాలు కూడా ఆయన మాట వింటాయి. తన స్వార్థము కోసము తన వేదశక్తిని ఉపయోగించుకోకూడదనే కోరికతో ఉండడం వల్ల ఆయన తనను తాను రక్షించుకోలేదు. అదృష్టవశాత్తు దగ్గరలోనే గర్గుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు. గర్గాచార్యుడు అంటే ఇంకా వేద పండితుడే కాదు, జ్యోతిశాస్త్రవేత్తల్లో గొప్పవాడు. జ్యోతిశాస్త్రులకెల్లా మేటరివి తేజోమూర్తి వాశాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడ వాకర్నింపు నా పలుకు అని మనకి భాగవతంలో అంటాడు నందుడు గర్గుడి గురించి. గర్గుడు కృత యుగం నుంచి ద్వాపర యుగం చివరిదాకా యాదవులకు కులపురోహితుడిగా ఉన్నాడు ఆయన. జ్యోతిశాస్త్రవేత్తల్లో మహాపండితుడు, జ్ఞాని. ఆయనకి తెలియంది లేదు భూత భవిష్యత్ వర్తమానములన్నీ కరతలామలకం. అటువంటి గర్గాచార్యుడు దగ్గరలో ఉన్న అడవిలోకి వచ్చాట. అది తెలిసింది ఈ వృతవాక్కుకి. అందుకని పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి స్తోత్రం చేసి ఆయన పాదాల మీద పుష్పాలు పెట్టి తల పెట్టి నమస్కరించి తర్వాత మెల్లగా, మహాత్మా ప్రస్తుతం నేను అశాంతితో ఉన్నాను, విషన్న మనస్కుండయి ఉన్నాను, నా మనసంతా పాడైపోయింది, అందుకే శాంతి కోసం మీ దగ్గరకు వచ్చాను అనగానే నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు, మొహమాటం ఎందుకు అడుగు అన్నాడు ఆయన. నేను ఒక పవిత్రమైన స్త్రీని పెళ్లి చేసుకున్నాను, నేను సంధ్యావందనాది కార్యక్రమాలు నిత్యం చేసిన వాడిని, ఉత్తముణ్ణి, నేను ఎరిగి ఈ జన్మలో ఒక్క తప్పు చేయలేదు, నా భార్య కూడా ఏ పాపము చేసినట్టు నాకు తెలియదు, మరి నాకెందుకు ఈ దౌర్భాగ్యుడిన కొడుకు పుట్టాడు, ఏదో పున్నామం అనే నరకం నుంచి రక్షిస్తాడని వీడి కోసం నేను జపాలు చేసి వీడి కంటే మాకెలా పుట్టాడు వీడు, నేనేం చేశాను, నా లోపమా నా భార్య లోపమా, దుశ్శీలత్వానికి మా ఆవిడ చేసిన పొరపాట నా పొరపాట అని అడిగితే ఆయన నవ్వాడు, ఇది ముని వల్లభ ఎవ్వరి దోషంబు కాదు మీలో వెనుకారణంబు, రేవతి కడపటన ఆవిర్భవించే ఈ పుత్రకుండా కీడు ప్రతుకతన, దౌశీల్యముందే ఆతనినని చెప్పిన రుతవంతుడని తిరోషమెద జలింప, నా ఒక్క కొడుకునకు ఈ అశుభము చేసే వెలయగా రేవతి వెరపులేక. అప్పుడు గర్గుడు చెప్పాడు, మునీశ్వర ఇది మీ ఎవరి తప్పు కాదు, నీ భార్యలో ఇంత కూడా లోపం లేదు, పాపం లేదు, దోషం లేదు, రోషం లేదు, ఇక నీలో అసలే లేదు, మీరిద్దరూ ఉత్తమోత్తములు, మీ వంశంలో అటు ఇటు కానీ ఎవరూ పాపాలు చేయలేదు, అయినా ఇటువంటి దౌర్భాగ్యుడు పుట్టాడో తెలుసా, వీడు రేవతీ నక్షత్రం చివరి పాదంలో పుట్టడమే ఇంతటికి మూల కారణం, నీ కొడుక్కి దరిద్రపు జాతకం ఈ వ్యసనములు రావడానికి రేవతీ నక్షత్రం, ఆ రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో వీడు ధనుర్లగ్నంలో పుట్టాడు, ఆ లగ్నంలో పుట్టడం వల్ల ఈ దరిద్ర లక్షణాలు వస్తాయి, గ్రహాలు అప్పుడప్పుడు ఏమీ లేని వాడికి కూడా కష్టమిస్తాయి, దానికి ఉదాహరణ ఈ రేవతే, ఈ రేవతి చివరి పాదంలో ఈ కొడుకుని చూసింది, నీ కొడుక్కి నాలుగో పాదంలో పుట్టడం వల్ల ఆ మీనరాశిలో పుట్టడం వల్ల వీడి కర్మ ఇలాగా కాలింది, వీడికి దుష్టబుద్ధి వచ్చింది, జాతక ప్రభావం తప్ప పాతక ప్రభావం కాదు అనగానే వృతవంతుడు కనక ముందు చూడాలి, ఇంకేదో చెప్పబోతున్నాడు ఆయన, ఈ నక్షత్రంలోనే పుట్టడానికి కనుక అతను వాడి పాతకర్మ ఉంటుంది అది చెప్పలేదు ఇంకా ఆయన, వాడు పూర్వజన్మలో కొన్ని పాపాలు చేసి కర్మగారు ఈ నక్షత్రంలో పుట్టాడు, ముందు ఈయన ఏం చెప్పాడు, ఇది జాతక దోషం, మీ ఇద్దరు మంచివాళ్ళే, వాడికి కూడా కొంత పాపం ఉంది అని ఏదో చెప్పబోయేలోపే, ఓసి రేవతి నాకు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు, ఆ ఒక్క కొడుకుని మంచి గొప్పవాణ్ణి చేసి ప్రసిద్ధుడయ్యే వ్యక్తిగా చేసి వేద పండితుడిగా తీర్చిదిద్దుదామనుకుంటే నాకు వేదన కలగజేస్తావా, ఆవేదన కలగజేస్తావా, నీలాంటి దౌర్భాగ్యపు నక్షత్రాలు ఆకాశంలో ఉండకూడదు, ఈ దరిద్రపు నక్షత్రములు ఆకాశంలో చేరి ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కష్టాలు కలిగిస్తాయా అని పళ్ళు పటపట కొరికి, ఓసి నువ్వు ఆకాశం నుంచి ఢామ్ అనే శబ్దంతో కొండ మీద పడిపో అని చెప్పించేశాడు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా, నువ్వు పైనుంచి కింద పడిపోనగానే అంతరేవతి నక్షత్రం గుర్రు తిరిగిపోయింది, చంద్రుడు పెండ్లామా పెండ్లామా అని చెయ్యి దోస్తూనే ఉన్నట్ట, పైనుంచి పెళ్ళాం లేదు గుండ్లాము లేదు, ఆవిడ గిర్రని గుండ్రంగా తిరుగుతూ వచ్చి ఇంత ముద్ద కింద మారి ఢామ్ అనే శబ్దంతో కుముద పర్వతం మీద పడిపోయింది. దాన్ని బట్టి రుతవాక్కు ఎంత గొప్పవాడో ఆలోచించండి, అలాంటి ఋషులు ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే గ్రహాలు అదుపు తప్పేలా చేస్తారు, గ్రహాలు కూలగొట్టగలరు, గ్రహాలని ఆగ్రహించి పడగొట్టగలరు, అనుగ్రహించి నిలబెట్టగలరు, నక్షత్రాలు కూడా గతులు తిప్పేలా చేయగలుగుతారు వాళ్ళు, అంతటి తపస్యాలు ఆయన క్షణికోద్రేకంలో పడిపోనగానే రేవతి నక్షత్రం వచ్చి ఢామ్ అని కుముద పర్వతం మీద పడిపోయింది. రేవతి ఇమ్మెయి పడుటయు ఆ విపినము వెలుగుతుండిన దీప్తులచే రేవతి పడుట కుముదగిరి రైవతమన పరగనిద్దర వలయమునన్. రేవతీ నక్షత్రం పైనుంచి పెద్ద శబ్దంతో కుముద పర్వతం మీద పడిపోయింది, అంత పెద్ద గ్రహం కింద పడకూడదు కనుక నక్షత్రం ఆ గ్రహం గోళంగా మారిపోయి ఓ పెద్ద ఇనప గుండులా మారిపోయి పర్వతం మీద పడి కాసేపు మెరిసి మెరిసి క్రమంగా ఇనప గుండు మెరుపు ఆగిపోయింది, అది నల్లని మట్టి ముద్దగా మారిపోయింది. అంత పెద్ద నక్షత్రం రేవతి నక్షత్రం అంటే ఎంత ఉంటుందో తెలుసా, మన భూమికి 7 రెట్లు ఎక్కువ ఉంటుంది అది. నిజంగా రేవతి నక్షత్రం పైనుంచి కింద పడితే ఈ భూమికి 7 రెట్లు అది. పైనున్న నక్షత్రాలన్నీ మీకు అలా కనపడుతున్నాయో చిన్న చిన్న మిణుకు మిణుకుల్లాగా, అవి ఎక్కడో దూరంగా ఉండడం వల్ల అలా ఉంది, వాటి దగ్గరకెడితే తెలుస్తుంది. ఆ నక్షత్రాల్లో కొన్ని సూర్యుడి కంటే పెద్ద ఉన్నాయన్నారండి, వాటిలో కొన్ని నక్షత్రాలు, ఈ పైన కనపడుతున్న నక్షత్రాలు సూర్యుడి కంటే బాగా కాంతితో మెరిసి ఉన్నాయి. కాకపోతే సూర్యుడికి ఇంకా కొన్ని కోటాను కోట్ల యోజనాల దూరంలో ఉండడం వల్ల అవి మనకు అలాగ చిన్నగా మెణుక్కు అంటున్నాయి, తళుక్కు అంటున్నాయి. అవి కనుక నిజంగా భూమి మీద పెడితే ఒక్క భూమి 5 నిమిషాల్లో బద్దలైపోతుంది. అందుకే ఆయన శాపం పెట్టగానే రేవతి నక్షత్రం రాలిపోతున్నప్పుడు ఓ పెద్ద ఎనకగుండంత వారి కింద పడింది. కాసేపు కాంతి ఉన్నది, ఆ కాంతి అదృశ్యం అయిపోయింది. రేవతి నక్షత్రం పడ్డం వల్ల ఆ రోజు నుంచి కుముద పర్వతమునకు రైవతక పర్వతం అని పేరు వచ్చింది. దానికి అప్పటి నుంచి రైవత పర్వతం అన్నారు. బలరాముడు అస్తమాటు క్రీడించేవాడు ఇక్కడే. ఈ రైవత పర్వతం అంటే ద్వారకానగర వాసులకి చాలా ఇష్టం. ఆ రైవత పర్వతానికి సంవత్సరానికి ఒకసారి పూజించేవారు. ఆ పూజలో ఉండగానే అర్జునుడు వచ్చి సుభద్రను పట్టుకుపోయాడు. ఆ రైవత పర్వతం గుజరాత్ దగ్గర ఉంది ఇప్పటికి కూడా. అది చాలా గొప్పది, ద్వారకకి దగ్గర అన్నమాట అది. ఆ రైవతక పర్వతం ప్రాంగణంలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆశ్రమంలో ఒక మహానుభావుడు ప్రముచుడు అని పేరు కలిగిన ఒక ఋషీశ్వరుడు ఉన్నాడు. ఆ ఋషీశ్వరుడు ప్రముచుడు అనేవాడు రైవత పర్వతమునకు ఇంచుమించుగా ఒక 1 మైలు దూరంలో పర్వతం యొక్క చర్యకి కింద పాదానికి 1 మైలు దూరంలో ఉన్న అడవిలో ఒక పర్ణశాల కట్టుకుని ఉంటున్నాడు ఆయన. ఆయనకి హఠాత్తుగా శబ్దం వినబడింది, కొంచెం పర్వతం కదిలినట్టయింది. ఏమిటబ్బా, నా ఆశ్రమం అంతా కదిలిపోయేది ఒక్కసారిగా? నా ఆశ్రమానికి దగ్గర ఉన్న కుముద పర్వతం అంతా కదిలిపోయింది అని ఆయన అదేంటో చూడడం కోసమని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం దగ్గర ఓ పెద్ద ఇనపగుండులా ఉన్న రేవతి నక్షత్రం కనపడింది. అప్పుడు దేవతల ఆకాశం నుంచి, ఆహా, ఋతవాక్ ఎంత గొప్పవాడు, రేవతి నక్షత్రాన్ని శపించి కింద పారేశాడు, అంత నక్షత్రం కేవలం ఒక ఇనప గుండు కింద మారిపోయింది అని పొగుడుతూ ఉంటే అప్పుడు ఈయన దివ్య దృష్టితో కనిపెట్టాడు. ఓహో, ఋతవాక్ అనే మహర్షి ఆగ్రహించి శాపం పెట్టడం వల్ల రేవతి పడిందనమాట. ఆ నక్షత్రం పడడం వల్ల కొండ కదిలిపోయింది, కొండ కదలడం వల్ల కొండకు దగ్గరలో ఉన్న ఆశ్రమం కదిలిపోయింది అనుకున్నాడు ఆయన. వెంటనే ఋతవాక్ దగ్గరికి వెళ్ళి, మహర్షి, నీవు నీ భార్య పూర్తిగా ఆరోగ్యవంతులై ఈ క్షణమే దివ్యలోకాలకు వెళ్ళిపోవడం దీవించేట. ఎందుకని, వాళ్ళు తమ శక్తిని స్వార్థానికి వినియోగించుకోరు, పైగా తొందరపడి నక్షత్రాన్ని చూపించాడు, దాంతో ఆయన శక్తి కూడా పోయింది. ఆయన మీద జాలిపడి వాళ్ళిద్దరినీ బ్రతికుండగానే ఆరోగ్యవంతులు చేసి ఉత్తమ గతులకి పంపేశాడు. ఉత్తమ గతులు ఉన్నారు కానీ ఏ లోకమో చెప్పలేదు, దివ్యలోకాలకి పంపాడు. పంపి ఈ కొండ మీద రేవతి నక్షత్రాన్ని పరిశీలించాడు. ఆ రేవతి నక్షత్రంలో ఉన్న కాంతి ఏమైంది అని చూస్తూ ఉండగా ఆ కాంతి మెల్లగా ఒక ముద్దగా మారొచ్చి కిందకు వచ్చి ఒక అందమైన ఆడపిల్లగా మారిపోయింది. అంటే రేవతి నక్షత్రంలో ఉన్న జ్యోతి వెలుగు స్త్రీ రూపం ధరించింది. ఓహో, రేవతి నక్షత్రంలో ఉన్న తేజస్సు నుంచి ఈ పిల్ల పుట్టింది. ఈ పిల్ల ఎవరో కారణ జన్మురాలు, ఎలాగో రేవతి నుంచి పుట్టిందిగా, దీనికి కూడా రేవతి అనే పేరు పెడదాం అని ఆయన ఏం చేశాడనమాట, ఆ రేవతి అని పేరు పెట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటికి పెంచాడు. ఈ పిల్ల క్రమక్రమంగా నవయౌవనంలో అడుగు పెట్టింది. నాన్న, నా పేరేమిటంది? నీవు రేవతి అమ్మ అన్నాడు. ఆ రేవతీదేవి చారుతను ప్రభ రేవతి నామంబునావెలదికి నిడీ ఆత్మాశ్రమోద్భూత యొగుట చేసి. తల్లి, అనుకోకుండా అయోనిజవై నువ్వు కొండ మీద పుట్టావు. పూర్తిగా వివరం చెప్పలేదు ఆయన. ఏ తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేదు, ఇక్కడున్న కొండ మీద నీకుగా నీవు పుట్టావు. నీకు రేవతి అని పేరు పెట్టాను, నా కూతురులో పెంచుకుంటున్నాను. అంటే నేను నీ కన్న కూతుర్ని కాదా తండ్రి అంది ఆవిడ. వెరిదాన కన్న కూతురువి కాకపోతేనే కన్న కూతురు కంటే మిన్న కూతురు విను, అంతలా ప్రేమగా పెంచాను. మరి నాకు పెళ్లి చేస్తావా అంది ఆవిడ. పెళ్లి చేస్తా, ఎవరినిచ్చి చేస్తావు? మంచి భర్తని ఒకడు వెతుకుతాను, లేక కంగారు వాడక ఆ మాత్రం వెతకలేనా? భూలోకంలో ఉన్న వాళ్ళని బ్రహ్మలోకం దాకా పంపగలిగే శక్తి ఉన్న నేను నీకోసం మంచి భర్తను వెతుకుతాను అని వెంటనే ఏం చేశాడు ఆయన, అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళాడు. అగ్ని దగ్గరికి వెళ్ళి, అగ్నిదేవ, ఈమె కారణ జన్మురాలు నీకు తెలుసు, దీనికెవ్వడు విభుడగు తెలియజెప్పుమా. ఈ పిల్లని నేను చాలా ప్రేమతో శ్రద్ధతో పెంచాను, పెద్ద చేశాను. ఇప్పుడు ఈ పిల్లకి పెళ్లి చేయాలి. ఇటువంటి పిల్లకి సామాన్య మానవుడి నుంచి పెళ్లి చేయటం అధర్మం అవుతుంది. ఈమె జన్మ రహస్యం నీకు తెలుసు, అందువల్ల అడుగుతున్నాను, ఇంతకీ ఈ పిల్లకి ఎవరు భర్త అవుతారు? నీవు అగ్నివి, ఈ ప్రపంచంలో నువ్వు వెళ్ళలేని చోటంటూ ఉండదు, పైగా అగ్నిసాక్షిగా పెళ్ళవ్వాలి, కాబట్టి నీ సాక్షే కావాలి ఈ పిల్లకి. ఎవరవుతారు ఈ పిల్లకి భర్త అని అడగానే ఆయన అన్నాడు, దుర్దముడు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు. ఆయన స్వయంభువు యొక్క కొడుకు ప్రియవ్రతుడు, ఆ ప్రియవ్రతుడికి మనవడు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాక మనువుల్లో స్వయంభువు అని మనువు ఉన్నాడు, ఆయనకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు ఇద్దరు కొడుకులు. ప్రియవ్రతుడికి ఇద్దరు కొడుకులు, ఉత్తానపాదుడికి ఇద్దరు కొడుకులు. ఉత్తానపాదుడి కొడుకుల్లో ఒకడు ఉత్తముడు, ఒకడేమో ధ్రువుడు. ప్రియవ్రతుడి ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుక్కి మళ్ళీ దమితారాతి అని పేరు వచ్చింది. అతనికి కాళింది అనేటటువంటి భార్య. ఈ ఇద్దరికి దుర్దముడని ఒక కుమారుడు పుట్టాడు. ఆ దుర్దముడు ప్రస్తుతం భూమండలాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ దుర్దముడు ఈ పిల్లకి పెళ్ళవుతాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అతడు నీకు అల్లుడు అవ్వాలంటే అతని నోటి నుంచి నీ కూతుర్ని ప్రియా అని పిలవాలి. నీ కూతుర్ని నువ్వు కన్న కూతురి కంటే ఎక్కువగా పెంచుతున్నావు. ఆమెను గుడిసెలోనే అట్టే పెట్టు. ఆమె గుడిసెలో ఉండగా ఎవడు వచ్చి ప్రియా అని ఆవిడ్ని సంబోధిస్తాడో వాడే దుర్దమ ప్రజాపతి, అతడే నీ అల్లుడు, ఈ పిల్లకి భర్త. కాబట్టి నువ్వేం ఎతకద్దు, దుర్దముడు ఎక్కడున్నాడు, దుర్దముడు ఎక్కడున్నాడు అని నువ్వేం పేపర్ ప్రకటనలు ఇవ్వక్కర్లేదు, ఏ ఛానల్లోనూ ప్రచారం చేసుకోక్కర్లేదు. సమయం వస్తే దుర్దముడే ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వస్తాడు. నీ కూతుర్ని ప్రియా అని పిలిచిన వాడే నీ అల్లుడని గ్రహించు అన అనగానే, అమ్మాయ్యా కూతురు కోసం అల్లుడిని వెతకవలసిన అవసరం కొంత తప్పించావు, లేకపోతే ఇప్పుడు ఆ దుర్దముడు ఎక్కడున్నాడు వెతకడం అదొక పెద్ద పని కదా. ఆడపిల్లల్ని కనడం ఒక ఎత్తు, పెంచడం ఒక ఎత్తు, ఆ అమ్మాయికి మంచి సంబంధం చూడడం మరో ఎత్తు కదండి బాబు. దౌర్భాగ్యుడు ఎవడొస్తాడో ఏమిటోనని భయమే కదా. ఆడపిల్లని కన్న తండ్రికి ఉన్న బాధ అంతా ఇంత కాదు. మగపిల్లల్ని కన్నవాళ్ళకు ఒక బాధ, ఆడపిల్లల్ని కన్నవాళ్ళకు ఒక బాధ. మొత్తం మీద పిల్లల్ని కన్నవాళ్ళకి ఎప్పుడు ఏదో బాధ ఉంటూనే ఉంటుంది. మరి ఇదేం గొడవ, పిల్లలు లేకపోతే వాడికి ఇంకో బాధ, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు. ఉన్నవాడు లేడు నేడుస్తాడు, లేనివాడు లేని నేడుస్తాడు. మొత్తం మీద ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏడవని వాడు ఎవడన్నా ఉన్నాడంటే నీ ఇలాంటి పుణ్యాత్ములు, నా అలాంటి మహాత్ముడు. తక్కినవాడంతా ఏదో వాడు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి చెప్పచ్చేది ఏంటంటే, పాప ఈయనకి లోపల ఈ కూతురికి ఎవరు దొరుకుతారా అనుకున్నాడు. అగ్నిహోత్రుడు దేవలో మంచివాడు దొరుకుతాడు అనిపించింది కదా, అందుకని కిక్కురు మనకుడో కూర్చున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు వేటకని బయలుదేరిన దుర్దమ ప్రజాపతి మహావీరుడు స్వయంభూ మనువు యొక్క మునిమనువుడు వేటకని వెడుతూ వెడుతూ ఈ అడవికి వచ్చాట. వేటకి వెళ్ళేవాడికి కాసేపు తిరగ్గా తిరగ్గా దాహం వేసింది. జంతువుల్ని వేటాడడం, గుర్రం మీద అటు ఇటు తిరగడంతో అలసిపోయాడు. అలసిపోయి నేనికి దాహం వేసింది. మంచినీళ్ళ కోసం తెగ వెతికాడు. ఆ చుట్టుపక్కలే ఎక్కడ మాట వరస కూడా ఒక్క సరస్సు కానీ, చెరువు కానీ, నది కానీ, నుయ్యి కానీ, దానికి నీటి కుంట కూడా కనిపించలేదు. ఓ నల్ల చెరువు అయినా కనపడితే పోయి ఏదో రక్క కానీ నీళ్ళు వడగట్టుకు తెగేవాడు. నల్ల చెరువు లేదు, తెల్ల చెరువు లేదు, మాయిదారు కూడా దాంతో తెల్లబోయి అటు ఇటు తిరిగట్ట. ఆయన అదృష్టవశాత్తు రైవతక పర్వతం ప్రాంగణంలో ఒకనొక ఆశ్రమం కనపడింది. ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆ సమయానికి మునీశ్వరుడు ఆశ్రమం పక్కనున్న యజ్ఞశాలలో ఉండి అగ్నిహోత్రుడికి ఆహుతులు ఇస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు. కాబట్టి ఆశ్రమం దగ్గరికి రాగానే లోపలికి తొంగి చూశాడు. అక్కడ ముని కనపడలేదు. ఆయన వెనకాతలను అగ్నిశాలలో ఉన్నాడుగా, అందుకే నేను మళ్ళీ లోపలికి చూశాడు. లోపల ఒక్క అమ్మాయి మాత్రం కనపడింది, పరమసుందరి రేవతి. ఆ రేవతిని తొడగా నేను తెలియకుండానే, ప్రియా వచ్చితి మురుక్కిపోవ ఆ మునిపతికి నీవు నిజంబుగా చెప్పు ఆ విమలాత్ముడెట్టపోయేనని అడుగుటాను. ప్రియా దాహంతో ఇక్కడికి వచ్చాను, మంచినీళ్ళు తాగి మునికి నమస్కరించి వెడదామని వచ్చాను. ఇది ప్రముచ మహర్షి యొక్క ఆశ్రమం అని నాకు తెలుసు. ఆ ముని అడి ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నువ్వు ఆడపిల్లవు కనుక నేను మంచినీళ్ళు అడగడం ధర్మం కాదు, అందువల్ల మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ఋషి గురించి నాకు చెప్పు అన్నట్ట. ఆ ప్రియాని పిలిచాడో లేదో ఆ సమయంలో సరిగ్గా అగ్నిశాలలో అగ్నిహోత్రుడికి నెయ్యి వస్తున్నాడు. ఆయన ఆ నెయ్యి వేసేవాడు గరిట పక్కన పెట్టి సురుక్కు సురువ పరుగు పరుగును వచ్చేసాడు. ఆయన ఈ శబ్దం ఎప్పుడు వస్తే అప్పుడు నీ అల్లుడు వచ్చినట్టని చెప్పాడుగా అగ్ని. అందుకని అగ్నిహోత్రుడిని, ఇదిగో శబ్దం వచ్చింది, నువ్వు కాసేపు వెయిట్ చేయి, నీకు నెయ్యి కావాలంటే అన్నట్ట. నీ అల్లుడు వస్తాడని చెప్పినందుకు నన్ను పస్తు పెడతావటో అన్నాడు ఆయన. ఆగబోయే అల్లుడి కంటే నువ్వు గిల్లుడు ఎక్కువ ఏంటి కూర్చో అని ఆయన కూర్చోబెట్టి, ఏది అగ్నిహోత్రుడు కూడా కాసేపు ఆగమని ఈయన పరుగు పరుగురు వచ్చాడు. వచ్చామన్నట్ట. మహారాజా ఇందాక ఏమన్నావు అన్నాడు. అప్పుడు వెలిగిందండో ఈయనకి, నిజమే మహర్షి, ఇప్పుడు ఇందాక ఏమన్నావు అని నీవు అడిగినప్పుడు నేనేమన్నానో గుర్తుకొస్తోంది, కానీ నేను దుర్బుద్ధితో ఆ మాట అనలేదు, నేను దుష్టుండి కాదు, పొరపాటును కూడా పరస్త్రీలను అవమానించేవాడిని కాదు, అందులో పెళ్లి కాని యువతీమణుల్ని పీడించే కొంటివాడిని అసలు కాదు, మరి అదేంటో నా కర్మయోగం వల్ల హఠాత్తుగా నోటిబడి ఆ మాట వచ్చింది. ఇంతవరకు ఇన్నేళ్ళు నేను ఎప్పుడూ పరస్త్రీలని చాలా జాగ్రత్తగా వినయంగా సంబోధించాను, గౌరవించాను. అందులో ఋషికన్య ఆవిడ, నేను క్షత్రియుణ్ణి, ఆవిడ మునికన్య. మునికన్యని ప్రియ అన్నాను. ఎంత పొరపాటు చేశాను, రాజన్నవాడు అధర్మం చేయకూడదు అనగానే